ಜೈ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ. ಶ್ರೀಮತೇ ರಾಮಾನುಜಾಯ ನಮಃ. ಪ್ರಿಯ ಭಾಗವತ ಮೈತ್ರಿ ಸಭ್ಯುಲಾರ, ಪೆದ್ದಲಾರ, ಮುಂದುಗಾ ಅಂದರಿಗೆ ದಾಸೋಹಂ ಸಮರ್ಪಿಸ್ತೂ ಶ್ರೀಮತ್ ಪರಮಹಂಸ ಪರಿವ್ರಾಜಕಾಚಾರ್ಯರು, ಉಪನಿಷತ್ ಸಿದ್ಧಾಂತ ಆಚಾರ್ಯಪೀಠ ವ್ಯವಸ್ಥಾಪಕರು, ಶ್ರೀಮತ್ ಪರಮಹಂಸ ಪರಿವ್ರಾಜಕಾಚಾರ್ಯ ಶ್ರೀ 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 ತಿದಂಡಿ ಶ್ರೀ ರಂಗರಾಮಾನುಜ ಜಿಯರ್ ಸ್ವಾಮಿವರು ಮನೆಯೆಂದು ಅನುಗ್ರಹಂತೋ ಶ್ರೀಕೃಷ್ಣಾರ್ಜುನ ಸಂವಾದಂ అనే ఒక అద్భుతమైనటువంటి గ్రంథాన్ని అందించారు. భగవద్గీతలోని అనేక విషయాలని సంభాషణాత్మకంగా తెలియజేసే గ్రంథం ఇది. ప్రతిరోజు శ్రవణం చేస్తూ ఉన్నాం. ఇంతవరకు 48 భాగాలు పూర్తి చేసి ఈవేళ 49వ భాగాన్ని ప్రారంభిస్తున్నా. కాశ్యపాన్ వయసంజాతం శరణ్యార్యపదాశ్రితం ವೈರಾಗ್ಯಜಲಧಿಂ ವಂದೇ ರಂಗರಾಮಾನುಜಂ ಮುನಿಂ. ಶ್ರೀರಂಗರಾಮಾನುಜ ಯತಿಭ್ಯೋ ನಮಃ. ಕೃಷ್ಣಂ ಕಮಲಪತ್ರಾಕ್ಷಂ ಪುಣ್ಯಶ್ರವಣಕೀರ್ತನಂ ವಾಸುದೇವಂ ಜಗದ್ಯೋನಿಂ ನೌಮಿ ನಾರಾಯಣಂ ಹರಿಂ. ಶ್ರೀಕೃಷ್ಣ ಪರಬ್ರಹ್ಮಣೇ ನಮಃ. ನಿನ್ನಡಿ ರೋಜುನ 725వ ప్రశ్నగా స్వామివారిని అడిగిన విధానంతో ఆగడం జరిగింది. ఈవేళ కొనసాగింపు. అడియేన్ స్వామి దాసోహం రామానుజ దాసుణ్ణి దా కూర్చో. అడియేన్, మీరు ఇంతవరకు ఆత్మనిత్యము, దేహం అనిత్యము అని చెప్పుకుంటూ వచ్చారు కదా. కానీ ఉన్నట్టుండి ఒకసారి సడన్గా కర్మలు ఎలా చేయాలో చెప్పడం ఏమిటండి? ఇక్కడ కొద్దిగా దాసుని సందేహం. అలాగే చెప్తాను, విను. ఇప్పుడు దేహానికి ఆత్మకి ఉండే భేదాన్ని స్పష్టంగా తెలుసుకోకుండా దేహమే ఆత్మ అని భ్రమిస్తూ ఉన్నటువంటి అర్జునుడికి ఆ వివరాలు చెప్తున్నాడు కదా కృష్ణుడు. ఇక వెంటనే ఆ ఆత్మస్వరూపాన్ని సాక్షాత్కరింపజేసుకునే మార్గాన్ని కూడా ఉపదేశించాలి. ఆ మార్గాన్ని జ్ఞానయోగం అంటారు. దానికంటే ముందు కర్మయోగం. ఆ కర్మయోగ ఉపదేశానికి ఉపోద్ఘాతంగా ఇప్పుడు ఈ 38వ శ్లోకం బయలుదేరుతోంది. అడియన్, అంటే కర్మయోగం జ్ఞానయోగానికి సాధనమా, లేదా నేరుగా జ్ఞానయోగమే మనం ప్రారంభించకూడదా? కూడదని ఏమీ లేదు, ప్రారంభించుకోవచ్చు. కానీ కర్మయోగం ద్వారా జ్ఞానయోగాన్ని సులభంగా సుఖంగా సాధించవచ్చు. ఇంకా ఆ వివరాలన్నీ ఇంకా ముందు ముందు చాలా బాగా కృష్ణ పరమాత్మే చెప్పబోతారు. అడియని అడియని, ఇప్పుడు ఆత్మస్వరూపాన్ని సాక్షాత్కరింప చేసుకోవడమే మోక్షము అంతేనా అడియన్? భగవంతుడి దగ్గరికి చేరుకోవడమే మోక్షం అని ఇంతవరకు అనుకుంటున్నానే. అలాగా అయితే చూడు, మనకి తత్వాలు మూడు గతంలో చెప్పుకున్నాం కదా, ప్రకృతి తత్వం, ఆత్మతత్వం, పరమాత్మతత్వం అని కదా. అవి వాటిల్నే మనము ఒకటి అచిత్తు, చిత్తు, ఈశ్వరుడు అంటామని కూడా చెప్పుకున్నాం. ప్రకృతికి పరమైనవే ఆత్మ, పరమాత్మ కూడా. అంచేత ప్రకృతి సంబంధం విడిపోతే మోక్షం అని అనేయచ్చు. అడియన్, అయితే మోక్షం అనేది రెండు రకాల? అవును, రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ఆత్మసాక్షాత్కారం, ఒక రకమైనటువంటి మోక్షం. దీన్నే అందరూ ఏమంటారు? కైవల్యం అంటారు. మరి రెండోదో పరమాత్మానుభవం, రెండవ మోక్షం. ఇదే ప్రసిద్ధంగా మోక్షం అని అనిపించుకుంటుంది, పిలవబడుతోంది కూడా. అలాగా అడియన్, ఈ రెండిట్లో ఏది గొప్ప? ఏది గొప్ప అని అంటే, ఇప్పుడు ఆత్మానుభవం కంట పరమాత్మానుభవమే గొప్ప కదా. ఆత్మానుభవంలో ఆనందం ఉంటుంది, కానీ పరమాత్మానుభవంలో కంటే అది చాలా తక్కువ కదా. అడియన్, మరి అయితే ముందు ఆత్మానుభవం పొంది తర్వాత పరమాత్మానుభవం పొందొచ్చు కదా? కూడదు నాయన, అలా జరగదు. నేరుగా పరమాత్మానుభవాన్ని పొందవలసిందే. ఒక్కసారి ఆత్మానుభవాన్ని పొందితే మరి దానిలోంచి బయటికి రాలేక ఇక నిరతిశయ ఆనందం చేయి జారిపోవచ్చు అడియని. మరి ఆత్మసాక్షాత్కారం లేదా ఆత్మానుభవానికి ప్రయత్నాలు చేయకూడదా? చేసేవారు ఉంటారు, ఉండకపోరు. కానీ మహానందాన్ని పొందాలంటే మాత్రం పరమాత్మానుభవమే లక్ష్యంగా ఉంచుకోవాలి అడియని. అడియని స్వామి, మరి పరమాత్మ గురించి మనం తెలుసుకుంటే సరిపోతుంది కదా, మధ్యలో ఈ ఆత్మ నిత్యత్వాలని ఎందుకు తెలుసుకోవాలి స్వామి? దీనివల్ల మనకి చాలా సమయం వృధా అయిపోతుందేమో అనిపిస్తుంది. ఇక్కడ ఒక మెలికం ఉంది. పరమాత్మ గురించి తెలుసుకుంటే సరిపోతుంది, కానీ ఆ తెలుసుకోవడం ఆత్మస్వరూప జ్ఞానంతో తెలుసుకొని కర్మయోగాన్నో జ్ఞానయోగాన్నో మరి అనుష్ఠించాలి కదా స్వామి. ఇప్పుడు ఆత్మస్వరూప జ్ఞానం అన్నా ఆత్మసాక్షాత్కారం అన్నా రెండు ఒకటే కదా? కాదు కాదు, ఆత్మస్వరూపం గురించి శాస్త్రముల ద్వారా ఉపదేశం ద్వారా ఎరిగి ఉండడం ఆత్మస్వరూప జ్ఞానం, దానిని అనుభవం ద్వారా ఎరిగి ఉండడం ఆత్మసాక్షాత్కారం. అలాంటి అనుభవం కలిగినప్పుడే కైవల్యం అంటారు. అదే ఇందాక చెప్పిన మొదటి మోక్షం. ఆ అనుభవంలోంచి బయటికి రాలేకపోవడం ఒక వింతే అడియని స్వామి. మరి పరమాత్మానుభవానికి ఆత్మసాక్షాత్కారం అవసరం లేదన్నమాట. శాస్త్రముల ద్వారా ఆత్మస్వరూపం ఎరిగి ఉన్నా చాలును అన్నమాట. అంతేనా అడియన్? అలా అయితే జ్ఞానానికి సంపూర్ణత ఎక్కడుంది? నీకు విషయం చెప్తాను విను. ఇప్పుడు కైవల్యం తర్వాత పరమాత్మానుభవం సాధ్యం కాదు అన్నాం. కానీ పరమాత్మానుభవంలో భాగంగా ఆత్మసాక్షాత్కారం కలగదు అని అనలేదు కదా. నిజమే అడియన్ దాసునికి ఇక్కడ అర్థం కాలేదు. ఏమిటి ఇది అర్థం కావడానికి? దేహం కంటే ఆత్మ వేరైనది, విలక్షణమైనది అని తెలుసుకుని ఉండి అనుసంధానం చేసుకుంటూ కర్మయోగాది ఉపాయాలను అనుష్ఠిస్తున్నప్పుడు పరమాత్మానుభవం సాధ్యం. ఆ అనుభవంలో భాగంగా పరమాత్మే ఆత్మసాక్షాత్కారాన్ని కూడా లభింపజేస్తాడు. అర్థమైంది అడియన్? 100,000 రూపాయలు సంపాదించాలని సరిపెట్టుకునేవాడికి 1,00,000 రూపాయలు రావు, కానీ 1,00,000 రూపాయలు సంపాదించాలని సిద్ధపడేవాడికి వాడి 1,00,000 ఒక భాగంగా ఎలాగూ ఉంటుంది కదా. అంతేనా అడియన్? కాబట్టి ముందు 100,000 సంపాదించి అప్పుడు 1,00,000కి వెళ్ళాలి అనే నియమం ఏమీ లేదు. నేరుగా 1,00,000ని సంపాదించే అవకాశం కూడా ఉంటుంది. గుడ్, చాలా బాగా చక్కగా నువ్వే చెప్పేశావు, నీకు బాగా అర్థమైనట్టుంది, చక్కగా గ్రహించావు. అంచేత ఇప్పుడు ముముక్షు అయిన వాడు యుద్ధాన్ని చేయవలసిన క్రమాన్ని ఈ 38వ శ్లోకంలో వివరిస్తున్నాడు పరమాత్మ అడియన్. ఇప్పుడు ఈ అనుష్ఠానం ఏ మోక్షం గురించి? అర్జునుడికి ఆత్మానుభవానికా పరమాత్మానుభవానికా స్వామి? ప్రస్తుత దశలో రెండింటి అనుష్ఠానము ఒక్కటే. సుమారు 8వ అధ్యాయ ప్రాంతానికి వెళ్ళాకే కైవల్యం వారు ఏమి ఉపాసించాలి, మిగిలిన వారు ఏమి ఉపాసించాలి అనేదాన్ని వివరిస్తారు. అందుచేత అంతవరకు జస్ట్ మోక్షం అంటూ ఉంటే సరిపోతుంది. బాగుంది స్వామి. అయితే తర్వాత శ్లోకంలో ఈ విషయాన్ని గురించి ఏం చెప్పారో తెలియజేస్తారా? విను, చెప్తున్నాను. సుఖదుఃఖే సమీకృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. సుఖదుఃఖే సమీకృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. అన్వయం ఎలా అంటే, అడిగిన అవసరం లేదు, అర్థమైపోయింది. సుఖదుఃఖే లాభౌ లాభాలాభౌ జయాజయౌ సమీకృత్వ తతః యుద్ధాయ యుజ్యస్వ ఏవం పాపం న వాప్స్యసి. అంతే కదా అడియన్? కాదు నైనా, తప్పు. సుఖదుఃఖములన్న పదం నపుంసకలింగం. అందుచేత సమేకృత్వా అనే పదాన్ని కలిపినా లాభాలాభౌ జయాజయౌ పదాలు పుల్లింగాలు కనుక సమౌ కృత్వా అని వాటికి కలుపుకోవాలి అక్కడ. సరే అయితే అడియను, సుఖదుఃఖే సమీకృత్వా లాభాలాభౌ సమౌ కృత్వా జయాజయౌ సమౌ కృత్వా ఇలా అంటే సరిపోతుందా స్వామి? మిగిలిన అన్వయం అంతా కరెక్టేనా? కాదు కాదు. తతః అన్నది యుద్ధాయ అన్న పదానికి ముందు కాదు, ఏవం పదం తర్వాత రావాలి. ఎందుకంటే ఇక్కడ తతః అన్న పదం తర్వాత అనే అర్థాన్ని ఇవ్వదు, దాని వలన అనే అర్థంలో వాడపడింది. అయితే స్వామి ఇంతకీ అన్వయం ఎలా ఉండాలంటారు? ఇప్పుడు తెలుసుకో మరి. సుఖదుఃఖే లాభాలాభౌ జయాజయౌ సమీకృత్వా యుద్ధాయ యుజ్యస్వ ఏవంచేత్ తతః పాపం నావాప్స్యసి. ఇలా ఉండాలి మరి. అడిగేన్, నేను చెప్పినట్లే చెప్పారుగా మీరు కూడా ఇంచుమించు. కాదు, అలా చెప్పలేదు నేను. నువ్వు సమే కృత్వా అంటే సమానముగా తలచి అనే అర్థంలో వాడేవు. అవును అడిగేన్, అంతే కదా ఆ శ్లోకం తాత్పర్యం. సుఖదుఃఖాలని లాభాలాభాలని జయాపజయాలని సమంగా తలచి తర్వాత యుద్ధమునకు తలపడము, అలా చేస్తే పాపం నీకు అంటదు అని చాలా తేలిగ్గా అర్థమవుతుంది కదా అడియన్. నీకే కాదు చాలామందికే ఇలాగనే అర్థమవుతుంది ఇంతవరకే. కానీ ఈ శ్లోకం అభిప్రాయం అంత మాత్రమే కాదు. మొదటి కారణం విను. సమే కృత్వ అనేది సమములుగా తలచి అనే అర్థం ఇచ్చేదే అయినా లాభాలాభములు జయాజయములు అనే పుల్లింగ పదాలు రెండున్నాయి కనుక సుఖదుఃఖాలు అనే నపుంసకలింగ పదం ఒక్కటే కనుక సమే కృత్వా పదానికి బదులు సమౌ కృత్వా అనే పదమే వాడబడి ఉండాలి. కానీ సమే కృత్వా అని వాడబడింది కనుక సమశబ్దానికి సమము అనే అర్థం కాకుండా ఇంకో అర్థం ఏదో ఉండి ఉండాలి కదా. ఏ అర్థమై ఉంటుందండి అడియన్, దాని కొంచెం వివరించండి. చెప్తా చెప్తా ఇగో జాగ్రత్తగా వినము. ఇప్పుడు ఆ సమే కృత్వ అనే దానికి సమశబ్దానికి చెప్తాను నేను. మనకి విష్ణు సహస్రనామంలో సమాత్మ సంమిత సమహ జ్ఞాపకం వస్తుందా ఈ పదం? అడియను ఉంది ఉంది. స్తోత్రంలో పరమాత్మ నామాల్లో ఇగో ఈ సమహ అనేది ఒక నామం కదా, అంచేత సమే అన్న పదం సప్తమీ విభక్తి ఏకవచనంగా తీసుకొని మనము దాని అర్థం గ్రహించాలి. అంతేగాని సమము అన్న అర్థం తీసుకొని ద్వితీయ ద్వివచనంగా చెప్పడం పనికిరాదు. ద్వితీయ ద్వివచనం తీసుకోదలిస్తే అధిక సంఖ్యాక పదాలు పుల్లింగంలో ఉన్నాయి కనుక భూయశాం స్యాత్ బలీయసి అనే న్యాయాన్ని అనుసరించి సమౌ కృత్వ అనే అనాలి. అలా శ్లోకంలో లేదు కదా, సమే అనే ఉంది కదా. కనుక సప్తమీ ఏకవచనం పరమాత్మకి సమహ అన్న పేరున్నందువలన సమే కృత్వ అంటే పరమాత్మ యందు ఉంచి. ఇది జాగ్రత్తగా తీసుకోవాల్సిన అర్థం సుమా. అబ్బా అడిగే ఎంత గొప్పగా చెప్పారు, చాలా బాగుంది. అయితే సుఖదుఖాలను లాభాలాభాలను జయాజయాలను భగవంతుని యందు ఉంచి యుద్ధం చెయ్యాలి అని అర్థం చెప్పుకోవాలి అంతేనా అడియన్? అంటే ఫలమును భగవంతుని యందుంచి కర్మ చేయాలి అని ఒక సంపూర్ణ అర్థం వస్తుంది అడియన్, అంతేనా? అంతేనా ఏమిటి? అవును. కాకపోతే ఇంకోలా కూడా చెప్పుకోవచ్చు. మా అంటే లక్ష్మీదేవి కదా, మాయా సహిత సమహ, లక్ష్మీదేవితో కూడుకొని ఉన్నవాడు సమహ, సముడు అని పేరు గలవాడు కనుక శ్రీయపతి యందు భారముంచి యుద్ధం చెయ్యి అని అర్థం కూడా చాలా అవలీలగా వచ్చేస్తోంది. అమ్మమ్మ అడిగే, వ్యాకరణంలో ఉండే సర్కస్తో ఎంత మంచి అర్థాన్ని సంపాదించారు స్వామి. కానీ సాక్షాత్ కృష్ణుడే చెప్తూ భగవంతుని ఎందు భారముంచి అని ఎందుకు చెప్పాలి? నా ఎందు భారముంచి అని చెప్పచ్చు కదా. కానీ అడియన్, మిగిలిన చోట్ల అలాగే చెప్పాడు కదా ఈ భగవద్గీతలో. ఈ అధ్యాయంలోనే యుక్త ఆసీతమత్పర అంటూ 61వ శ్లోకంలో నాయందు అనే అర్థం వచ్చే ఆత్మత్పరహ అన్నాడా లేదా? మరి అక్కడ మాత్రం భగవంతుని ఎందు అనే అర్థం ఈ సమశబ్దాన్ని వాడుకోకుండా ఎందుకు చెప్పారు? ఇక్కడ మాత్రం సమశబ్దాన్ని తీసుకున్నారు. వ్యాసుల వారు రాసింది కనుక అని అనడానికి వీల్లేదు కదా. భగవానుడు చెప్పిన దానిని వ్యాసుల వారు వ్రాస్తారన్న అంతే కదా స్వామి. భలే మంచి ఆర్గ్యుమెంటే చేస్తున్నావు. చాలా చోట్ల ఎందు, నా ఎందు, నన్నే అనే పదాలు వాడినా ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్ఠతి. ఇదిగో ఇది 18వ అధ్యాయంలో 61వ శ్లోకం. ఇలాంటివి కొన్ని శ్లోకాల్లో ఉత్తమ పురుష బదులు ప్రథమ పురుష చెప్పకపోలేదు. సాహిత్యంలో ఇలాంటి కావ్య మర్యాదలు చాలా అరుదుగా ఉండడమేం కాదు, తరచుగా రాస్తూ ఉంటారు. అందుచేత అది పెద్ద దోషము కాదు. అదీ కాక అని అంటూ స్వామివారు చెబుతూ ఉన్నారు. ఈ రకంగా నేటికి 746వ ప్రశ్నకి సమాధానం చెప్పారు. రేపటి రోజున 747వ ప్రశ్న సమాధానాన్ని తెలుసుకుందాం. ఇంతసేపు స్వామివారు అనుగ్రహించినటువంటి విషయాలను తెలుసుకున్నాము. ఇంత చక్కగా విషయాలని వివరణాత్మకంగా తెలియజేసినటువంటి స్వామివారి దివ్య చరణారవిందములకు అనేక దాసోహములు సమర్పిస్తూ వింటున్నటువంటి వారందరికీ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కృపాకటాక్షాలు నిండుగా కలిగి ఉండాలి అని ప్రార్థిస్తూ పెరుమాళయందు అడియన్ రామానుజదాస కులశేఖరాళ్ళు వారు, హైదరాబాదు.